சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். ஈரோஜு 17வ அத்தியாயానికి சாராம்சம் చెప్తాను. 16వ అధ్యాయం చివరలో కృష్ణ పరమాత్మ ఒక విషయాన్ని వెల్లడించారు. దైవీ సంపత్ ఆసురీ సంపత్ చెప్పిన తర్వాత తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యౌ వ్యవస్థితౌన. కార్య అకార్యౌ అంటే చెయ్యవలసినది చెయ్యకూడనిది. ఎలా తెలుస్తుంది మనకు ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు, ఇది మంచిది ఇది చెడు అని ఎలా తెలుస్తుంది అంటే, శాస్త్రమే ప్రమాణం అన్నారు. శాస్త్రంలో ఇది చెప్పబడింది ఇది చెయ్యాలి అని, ఇది చెయ్యకూడదు అని శాస్త్రంలో చెప్పబడింది. ఆ శాస్త్రాన్ని గనక ప్రమాణంగా పెట్టుకొని వ్యక్తి తన విధులను గనక నిర్వర్తిస్తే ఆ వ్యక్తికి సన్మార్గంలో ప్రయాణించడానికి ఆస్కారం ఉంటుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణం అని చెప్పి చెప్పారు. ఆ విషయం విన్న తర్వాత అర్జునుడికి ఒక సందేహం. ఆ సందేహాన్ని 17వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అడుగుతాడు. ఏమని అంటే, శాస్త్ర జ్ఞానం లేనివ్వకుండా శ్రద్ధతో ఎవరైనా వాళ్ళ విధుల్ని కర్మలు చేస్తూ ఉంటే వాళ్ళు ఏ కోవ కిందికి వస్తారు, ఏ లెక్కలోకి తీసుకోవాలి వాళ్ళని, వాళ్ళు ఏ కేటగిరీ కిందికి వస్తారు అని అడుగుతున్నాడు అర్జునుడు. శ్రద్ధ ఉంది వాళ్ళకి, భక్తి ఉన్నది, రోజు పూజలు చేస్తారు, గుడికి వెళ్తారు, అన్నీ చేస్తారు, కానీ పూజ ఎలా చేయాలి విధానం తెలియదు, పద్ధతి తెలియదు, ఏది ముందు చేయాలి ఏది వెనుక చేయాలి తెలియదు, వివరం తెలియకుండా చేస్తూ ఉంటారు. మంచి శ్రద్ధ ఉంటుంది వాళ్ళకి, మరి వాళ్ళకి శాస్త్రం తెలియదు, శాస్త్ర విషయమే జ్ఞానం లేదు వాళ్ళకి. వాళ్ళందరూ దేన్ని ఆధారంగా పెట్టుకొని చేస్తున్నారు మరి అని అడిగితే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, శాస్త్ర జ్ఞానం లేకుండా ఎవరైనా వారి వారి విధులు కర్మలు నిర్వర్తిస్తున్నారు అంటే వారి వారి స్వభావాన్ని బట్టి వాళ్ళు చేస్తారు అన్నారు. జ్ఞానం ప్రమాణ శాస్త్ర ప్రమాణం లేని వాళ్ళు దేని ఆధారంగా చేసుకొని చేస్తారు వాళ్ళ పనులన్నీ అంటే, వాళ్ళ బుద్ధి ప్రకారంగా, వాళ్ళ బుద్ధి ఎలా చెప్తే అలా చేస్తారు, వాళ్ళ మనస్సు స్వభావం ఎలా ఉంటే దాని ప్రకారంగా చేస్తారు అన్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎందుకు ఈ విషయం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ 16-17 అధ్యాయాలు అంటే, 16-17 అధ్యాయాలు ముఖ్యంగా ఒక వ్యక్తికి జ్ఞానం కలగాలి అంటే ఆ వ్యక్తి కనీసం అర్హతలు ఉండాలి. అర్హత లేకుండా చదివినా కూడా జ్ఞానం కలగదు. మనం ఒక చూస్తుంటాం, హోటల్స్ ముందు బోర్డు పెడతారు. హోటల్స్ ముందు బోర్డు చూసారు ఎప్పుడన్నా? ఇడ్లీ తయారు, భోజనం తయారు చూసాం కదా, సాంబారు ఇడ్లీ దోశ తయారంటాడు. అంటే తయారుగా ఉన్నది ఎవరికి అంటే ఆకలైన వాడికి. ఆకలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ తయారుగా ఉన్నాయండి రండి అని తినమండి అని అర్థం. చూసారు కదా, అచ్చమైన తెలుగులో రాస్తారన్నమాట, భోజనం తయారు. ఆకలి ఉన్న వాళ్ళకి ఇవి ఆ తయారుగా ఉంటేనే కదా తింటాడు, ఆకలి తీరుతుంది. అక్కడ తయారుగా లేకపోతే ఏమి తింటాడు, ఆకలి ఎలా తీరుతుంది? అదేవిధంగా మనం కూడా ఒక బోర్డు పెట్టాలి. ఏం బోర్డు? సాధన చతుష్టయ సంపత్తి తయారు, దైవీ సంపత్తి తయారు, అన్నీ రెడీగా ఉన్నాయని చెప్పి భగవంతుడి ముందు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి, బోర్డు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమిటి, నాకు జ్ఞానయోగ్యత ఉంది, వివేక వైరాగ్యం అన్నీ తయారుగా ఉన్నాయి, రెడీగా చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఓకే రెడీ యు ఆర్ ఓకే అంటారు, గ్రీన్ సిగ్నల్ అన్నమాట. అలా మనకు మనస్సు తయారుగా ఉండాలి, అర్హతలతో ఉండాలి. రాగద్వేషాలు లేనటువంటి మనస్సు, ఈర్ష అసూయలు లేనటువంటి మనస్సు, చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుందో అలా ఉండాలి. చిన్నపిల్లల మనసులో రాగద్వేషాలు కపటాలు ఉండదు కదా, అటువంటి మనస్తత్వం ఉండాలి, శుద్ధమైన మనస్తత్వం ఉండాలి. అలా ఉన్న వ్యక్తి చిన్న చిన్నగా వివేకం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, ఆ వ్యక్తికి మోక్షానికి అర్హుడవుతాడు. ఆ వ్యక్తి మనస్సు మోక్షానికి అర్హతను సంపాదించుకున్నది అని అర్థం. అటువంటి అర్హతల కోసమే ఈ 16-17 అధ్యాయాలు చెప్పబడినాయి. ఈ 16-17 అధ్యాయాలు చాలా ముఖ్యం. ఆ అర్హతల కోసమే కృష్ణ పరమాత్ముడు ఇంత వివరంగా చెప్తున్నాడు. అర్జునుడి ప్రశ్నకి 1-6 శ్లోకంతో సమాధానం అయిపోతుంది. త్రివిధా భవతి శ్రద్ధ అన్నాడు. శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది, సాత్విక శ్రద్ధ అని, తామసిక శ్రద్ధ అని, రాజసిక శ్రద్ధ అని 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాల ప్రకారం వాళ్ళు చేస్తారు నాయన అంటే అయిపోయింది కదా ఆన్సర్. మరి ఈ 17 అధ్యాయాలు 27 శ్లోకాలు ఎందుకు చెప్పడం? ఒకటి అడిగితే 10 సమాధానాలు చెప్తారంటే కొంతమందికి అతి జాగ్రత్త అనమాట. ఎక్కువ జాగ్రత్త తీసుకునేవాళ్ళు, శ్రద్ధ తీసుకునేవాళ్ళు. భగవంతుడు దీన్నే బోనస్ టాపిక్స్ అని చెప్పాను నేను, ఎక్స్ట్రా టాపిక్స్. బోనస్ టాపిక్స్ అంటే అడిగింది ఒక్క విషయం అయినప్పటికీ కూడా, మరెన్నో విషయాలు ఉన్నాయి తెలుసుకోవలసినవి అర్జున, అవి చెప్తాను అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అన్నారు. కనుక ఏ వ్యక్తి అయితే శాస్త్రం తెలుసుకొని శాస్త్రం ప్రకారంగా పద్ధతిగా చేస్తాడో ఆ వ్యక్తి చేసే పనులన్నీ సాత్వికంగా ఉంటాయి అన్నారు. అది సాత్వికమే. ఏ వ్యక్తి అయినా శాస్త్రం తెలుసుకొని శాస్త్ర పద్ధతిలో చేస్తే అది సాత్వికమైనటువంటి కర్మ. అతను సాత్విక పురుషుడు, అతను చేసేటటువంటి కర్మలు, యజ్ఞాలు, దానాలు, తపస్సు అంతా కూడా సాత్వికమే అన్నారు. శాస్త్రజ్ఞానం ఉండి గనక చేస్తే, శాస్త్రజ్ఞానం లేకుండా చేస్తే అది రాజసికంగా ఉండవచ్చు, తామసికంగానూ ఉండవచ్చు, స్వభావం కదా. శాస్త్రజ్ఞానం లేకుండా విధులు నిర్వర్తిస్తే పూజలు కానీ పునస్కారాలు కానీ మరేది చేసినా కూడా అది రాజసము కావచ్చు, తామసికము కావచ్చు. అదే శాస్త్రం కనుక తెలిస్తే సాత్వికం అవుతుంది అది. కానీ శాస్త్రం తెలియని వాళ్ళ సంగతి ఏమిటి అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 1వ శ్లోకంలో అర్జునుడి ప్రశ్నకి సమాధానం కృష్ణ పరమాత్మ 2వ శ్లోకం నుంచి ఇస్తున్నారు. 3 రకాలైనటువంటి శ్రద్ధలు అని చెప్పారు. శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు వాళ్ళ స్వభావాన్ని బట్టి చేస్తారని చెప్పి 3వ శ్లోకంలో చెప్పారు. ఈ శ్రద్ధ కలిగి ఉంటారు, 3 రకాలైన శ్రద్ధలు. తర్వాత 4, 5, 6 శ్లోకాల్లో ఈ విషయాన్ని పూజ చేసే పద్ధతి గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. వ్యక్తులు వారు చేసేటటువంటి ఏ దేవుణ్ణి ఎవరు పూజిస్తారు, దేవతారాధన. సాత్విక గుణం ఉన్నవాళ్ళు సాత్విక దేవతలను పూజిస్తారు, రాజసిక గుణం ఉన్నవాళ్ళు రాజసిక దేవతలను పూజిస్తారు, తామసిక గుణం ఉన్నవాళ్ళు తామసిక దేవతలను పూజిస్తారు అన్నాడు. అవన్నీ మనం చూసాం, మళ్ళీ వివరం చెప్పను నేను, ఇది సమ్మరీ కదా, సారాంశం చెప్తున్నాను. మొదటిదేమో ఏ దేవుణ్ణి పూజిస్తారు, ఎవరు ఏ దేవుణ్ణి పూజిస్తారు అనేటువంటిది. వాళ్ళకి ఏ దేవుడు ఇష్టం అవుతాడు. శాస్త్రంలో చెప్పినటువంటి దేవుళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళను పూజించే వాళ్ళు సాత్వికులు, సత్వగుణం ఉన్నవాళ్ళు శాస్త్రంలో ప్రిస్క్రైబ్ చేసినట్టు ఆ దేవతలను పూజిస్తారు. శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు వాళ్ళ స్వభావాన్ని బట్టి ఆ దేవుణ్ణి ఎన్నుకుంటారు. ఎక్కువ మంది వాళ్ళ స్వభావాన్ని బట్టి ఎన్నుకునే వాళ్ళే కానీ శాస్త్రంలో చెప్పినటువంటి, ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి పంచాయతన పూజలు, ఇట్లా విష్ణు పూజ, శివ పూజ ఇట్లాంటివన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు పూజలే లేవు కదా అసలు. చాలా దగ్గర గుళ్ళో చేస్తే పోయి చూడటం తప్పితే ఇంట్లో ఎక్కడ చేస్తున్నారు చాలామంది. పూజలు తగ్గిపోతున్నాయి రాను రాను. ఆ పద్ధతిగా చేయడం అవన్నీ కూడా పోతున్నాయి. అందుకని లోకల్గా ఎవరి ఫోటో దొరికితే వాళ్ళని పెట్టుకొని పూజిస్తూ ఉంటాడు. ఈయన మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఆయన కూడా అవుట్డేటెడ్ అయిపోతాడు, ఇంకొక దేవుడు వస్తాడు. అక్కడికి పోయినామండి ఆయన ఫోటోలు అమ్ముతున్నట్టు ఆయన ఫోటో తెచ్చుకుంటాడు, మళ్ళీ అది పెట్టుకుంటాడు. ఇంకొక చోటుకి వెళ్తే ఇంకొక స్వామి ఫోటో ఇస్తారు, అది పెట్టుకుంటాడు. ఎందుకు ఫోటోలు మారుస్తున్నాడు ఆ వ్యక్తికే తెలియదు. ఆ పూజ చేసే పద్ధతి కూడా, తర్వాత పూజ దేవత ఎన్నుకోవడంలో కూడా గుణం మీద ఆధారపడి ఉంటుంది. శాస్త్రం తెలియకపోతే పూజ చేసే పద్ధతి చెప్తున్నారు. పూజ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే సాత్విక పూజ, రాజసిక పూజ, తామసిక పూజ అది చెప్పారు 5-6 శ్లోకాల్లో. ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? అశాస్త్ర 4 శ్లోకాలనేమో యజంతే సాత్వికా దేవాన్, సాత్వికమైనటువంటి దేవతను పూజిస్తారు, యక్షరక్షసుల్ని పూజిస్తారు రాజసికులు, ప్రేతభూత గణాలను పూజిస్తారు తామసికులు అన్నారు. ఇప్పుడు మనం ఏం పూజిస్తున్నామో చూసుకోవాలి, ఏం కూడా ఉందో మనకే తెలిసిపోతుంది. నాకు ఈ దేవుడు అంటే ఎందుకు ఇష్టం అండి అంటే నీ స్వభావం ఎట్లా ఉందో ఆ దేవుడి మీద ఇష్టం కలుగుతుంది నీకు. తర్వాత మళ్ళీ మళ్ళీ సాత్వికంగా మారడానికి ప్రయత్నం చెయ్యాలి మనిషి. అందుకని ఏ దేవత పూజ నిందించలేదు మనం, ఏ దేవత పూజను కూడా నిందించలే. కానీ ఆ దేవతలను పూజ చేయడం వల్ల నీకు సాక్షాత్తుగా మోక్షం రాదు. ఆ దేవతలను పూజిస్తే, తామసిక దేవతలను పూజిస్తే మోక్షం ఎట్లా వస్తుంది? రాజసిక దేవతలను పూజిస్తే మోక్షం ఎట్లా వస్తుంది? సో తామసిక దేవతల నుంచి, రాజసిక దేవతల నుంచి నువ్వు ఎదిగి 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 సాత్వికమైనటువంటి దేవతలను పూజిస్తేనే నీకు మోక్షం అది చెప్పారు కృష్ణ పరమాత్మ. సో 5 శ్లోకంలో వాళ్ళు పూజ చేసే పద్ధతి కూడా, అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా, యజ్ఞాన్ని గురించి చెప్తున్నారు 5 శ్లోకంలో. యజ్ఞ ప్రకారం అన్నారు, అహంకారంతో చేస్తూ ఉంటారు కొంతమంది యజ్ఞాలు, వాళ్ళందరినీ రాజసిక గుణం కలవాళ్ళు. తర్వాత కామరాగ బలాన్వితాహ అంటే పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తూ ఉంటారు, వాళ్ళ బలం చూపించుకోవడానికి కోసం చేస్తూ ఉంటారు, అందరికీ తెలియడం కోసం చేస్తూ ఉంటారు. రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు యజ్ఞాలు, శాస్త్రం తెలియని వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు అన్నారు. 6 శ్లోకంలో ఈ తామసికమైనటువంటి యజ్ఞం చేసేవాళ్ళు వాళ్ళ శరీరాన్ని పీడించుకుంటూ చేస్తారు, శరీరానికి పీడ కలిగిస్తారన్నమాట. చాలా బాధ పెట్టి ఆయాసంతో కష్టపెడతారన్నమాట శరీరాన్ని. పూజ చేస్తారు, శ్రద్ధ ఉంది, కానీ శరీరాన్ని బాధ పెడుతూ చేస్తారు. వాళ్ళకి తెలియదు ఈ శరీరం ఒక సాధనం మోక్షానికని తెలియదు. అందుకని శరీరాన్ని నిర్లక్ష్యం చేసైనా సరే ఆ దేవుని కోసం, ఆ శరీరాన్ని బాధ పెట్టినా సరే దేవుని కోసం శ్రద్ధతో చేస్తారు. కానీ ఈ శరీరం కూడా దేవుడే ఇచ్చాడు, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్న సంగతి తెలియదు వాళ్ళకి. రాజసికులు ఏం చేస్తారంటే శరీరాన్ని రక్షించుకుంటూ చేస్తారు, శరీరాన్ని బాధ పెట్టరు. కానీ వాళ్ళు చేసేదంటే మానసికమైనటువంటి అహంకారం, దంభం ఉంటుంది వాళ్ళల్లో. ఈ అమాయకుల్లో పాపం మానసికమైనటువంటి అహంకారం, దంభం ఉండదు, కానీ శరీరాన్ని పీడించుకుంటారు. సాత్వికులైతే వాళ్ళు చేసే యజ్ఞం ఎలా ఉంటుంది? శరీరాన్ని పీడించరు, శరీరాన్ని బాధ పెట్టుకోరు, మానసికమైనటువంటి దంభం అహంకారము ఉండదు వాళ్ళు చేసే పూజల్లో, యజ్ఞాల్లో, యాగాల్లో. ఎంత మార్పు ఉంటుందో చూడండి. వీళ్ళు మూఢంగా చేస్తారు, వాళ్ళు జ్ఞానంతో చేస్తారు. ఇంత తేడా ఉంటుంది. ఇప్పుడు మనకు కనబడే వాళ్ళంతా ఎక్కువ మంది తామసికంగా చేసేవాళ్ళు, రాజసికంగా చేసేవాళ్ళు ఎక్కువ మంది. సాత్వికంగా చేసేవాళ్ళ దగ్గర శబ్దం ఉండదు, పెద్దగా శబ్దం చేయరు వాళ్ళు, పూనకం రావటం అంటారు చూసారా, ఒంటి మీదకి పూనకాలు రావడం, ఆడుతూ ఉంటారు, శబ్దం చేస్తూ ఉంటారు, పెద్దగా అరుస్తూ ఉంటారు. సాత్వికంగా పూజ చేసే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గోల ఉండదు, భక్తుల గోల ఉండదు. వీళ్ళైతే పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేయకపోతే మైకు పెడతారు, మైకి పెట్టి ఆ స్ట్రీట్ వాళ్ళందరూ నిద్రపోకుండా చేస్తారు. ఇక్కడ చూసిన మద్రాసులో ఆడి మాసం వస్తే ఎట్లా ఉంటుంది, ఇంకా నిద్రపోనివారు వాళ్ళు. ఏమిటంటే భక్తి అండి అంటాడు, అదేమంటే మరి నీకు భక్తి అయితే అవతల వాడు నిద్రపోకూడదా అంటే ఇంకెందుకు నిద్ర, దేవుడు సంగతి చెప్పినప్పుడు నిద్ర ఎందుకు అంటాడు. కొంతమంది సుప్రభాతం పెడతారు శనివారం పూట, 3 పెడతారు సుప్రభాతం. ఏమిటండి అంటే భక్తి ఎక్కువైపోయింది, అవతల వాడు నిద్రపోతున్నారే, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని కూడా ఆలోచించరు. ఎందుకంటే భక్తి కదండి, 3 గంటలకు పెడితే ఏమైంది, బ్రహ్మముహూర్తం కదా అంటాడు. వాడికి అది బ్రహ్మముహూర్తం. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళకేమిటంటే వాళ్ళకున్న భక్తి కూడా పోతుంది వీడి వల్ల. చాలామంది భక్తితో పెద్ద పెద్దగా మైకులు పెట్టడం, స్పీకర్లు పెట్టడం, ఇంట్లలో కూడా స్పీకర్లు వచ్చినాయి కదా ఇప్పుడు, ఎందుకంటే క్యాసెట్లు సీడీలు ఎక్కువైపోతున్నాయి, భక్తి ఎక్కువైపోయి ఇంట్లో వాళ్ళని నిద్రపోనేవారు, బయట వాళ్ళని నిద్రపోనేవారు. కనుక ఇలా చేసే వ్యక్తులకి వాళ్ళని ఏమంటారు, తామసికమైనటువంటి భక్తి, రాజసికమైన భక్తి అంటారు. అది చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఇది 4, 5, 6 శ్లోకాల్లో చెప్పి రెండవ విషయం చెప్తున్నాడు. 3 రకాలైనటువంటి ఆహారాల గురించి చెప్తున్నారు. అసలైన విషయం అయిపోయింది, ముఖ్యమైన విషయం శ్రద్ధ. 3 రకాలైంది, 3 రకాలైనటువంటి పూజలు, 3 రకాలైనటువంటి దేవతలు అవని చెప్పారు. శ్రద్ధ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా పూజ చేస్తారన్నాడు. ఈ 7 నుంచి 8 శ్లోకం, 8, 9, 10 శ్లోకాల్లో 3 రకాలైనటువంటి ఆహారాల గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అసలు అర్జునుడు అడగలేదు ఆహారాన్ని గురించి. అడిగాడు అర్జునుడు, ఏం తినాలి నాకు యోగిక్ డైట్ చెప్పు అని అడిగాడా అర్జునుడు? అడగలేదు కదా. మరి ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, ఆహారం ఎంతో ముఖ్యం. సాత్వికమైనటువంటి యోగులు తినేటటువంటి ఆహారం తింటే నీ శీఘ్రంగా నీకు వివేకం, వైరాగ్యం కలిగి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. 4కి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, మనసుకు ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నారు. మనం ఇంత 4కి ప్రాముఖ్యత ఇస్తాం, రుచిగా ఉందా లేదా చూస్తాం, ఉప్పు బాగుందా లేదా, పులుపు బాగా ఉండాలి, ఉప్పు బాగా ఉండాలి, కట్వ అమ్ల లవణ తుష్ణ తీష్ణ అని చెప్తున్నారు. సాత్విక గుణం ఉన్న వాళ్ళకి ఏ ఆహారం ఇష్టమవుతుంది అని చెప్పి, ఆహారస్వపి సర్వస్య త్రివిధా భవతి ప్రియః అన్నారు 7వ శ్లోకంలో. యజ్ఞస్తపస్తదా దానం తేషాం భేదం ఇమం శృణు. అర్జున, 3 రకాలైనటువంటి ఆహారాలు, 3 రకాలైనటువంటి యజ్ఞాలు, 3 రకాలైనటువంటి తపస్సులు, 3 రకాలైనటువంటి దానం, ఇవన్నీ చెప్తాను క్షుణ్ణంగా విను నా దగ్గర నుంచి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఒకటే హ్యాపీ మూడ్లో ఉన్నారు ఇప్పుడు, అడగంది కూడా చెప్తున్నారంటే మరి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, 8వ శ్లోకంలో చెప్పారు ఏ ఆహారం మంచిది అంటే, ఆయుష్ని వృద్ధి చేసే ఆహారం మంచిది. ఆయుస్సత్వం శక్తినిచ్చేటటువంటిది, శరీరానికి ఆయుష్ని పెంపొందించేటటువంటిది, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది, బలాన్ని ఇచ్చేటటువంటిది, సుఖాన్ని ఇచ్చేటటువంటిది. తినేటప్పుడు అది బలాన్ని ఇవ్వచ్చు కానీ సుఖాన్ని ఇస్తుందని చెప్పలేము. కొన్ని ఆహారాలు సుఖాన్ని ఇవ్వవు, బలం ఇస్తాయి. సుఖం లేని బలం ఎందుకండి అన్నారు, బలం లేని సుఖం ఎందుకు అన్నాడు. ఎందుకంటే అన్నీ ఇవ్వాలి, సుఖము ఇవ్వాలి ఆహారం, బలము ఇవ్వాలి, సత్వాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. రాజసిక ఆహారం, తామసిక ఆహారం సుఖాన్ని ఇవ్వదు, బలాన్ని ఇవ్వచ్చేమో సుఖాన్ని మాత్రం ఇవ్వదు, ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వదు, ఆనందాన్ని కలిగించవచ్చు, మానసిక ఆనందం ఇవ్వచ్చు రాజసిక ఆహారం, తామసిక ఆహారం, కానీ మనిషికి సుఖాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వదు, ఆయుష్ని ఇవ్వదు. కాబట్టి మనకేం కావాలి ముఖ్యంగా, సుఖాన్ని ఇచ్చేది అయి ఉండాలి, బలాన్ని ఇచ్చేది అయి ఉండాలి, ఆరోగ్యాన్ని ఇచ్చేది అయి ఉండాలి. అంటే ఏమి తినాలి అండి అన్నాడు. ఏమి తినాలి అంటే సాత్వికమైన ఆహారం తినాలి. దానికి కొన్ని ఒక లిస్ట్ చెప్తాను ఏం తినాలి. ముందు చెప్పాను ఒకసారి, ముఖ్యమైన 5 పాయింట్లు చెప్తాను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా. అందుకని తింటంలో మనంతా సాపాటు రామను కదా మనందరం, అందుకని కొంచెం తిండి గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది, అవసరం కూడా. ఏమిటండి, మొదటిది మాంసాన్ని తినకుండా ఉండడం ముఖ్యంగా. మాంసాహారం భక్షించకూడదు, ఇది శాస్త్ర నియమం. శాస్త్ర నియమం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తి, దైవీ మార్గంలో ఉన్న వ్యక్తి, మోక్షాన్ని పొందాలి అని కోరుకునే వ్యక్తి మాంస భక్షణం చేయకూడదు. మొదటిది మాంసం అంటే మాంసం, అంతేకాదు ఇంకా కొన్ని నేను యాడ్ చేస్తాను మాంసంతో పాటే, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, మసాలా, ఇట్లాంటి పదార్థాలన్నీ రాజసిక పదార్థాలు, తామసికమైనటువంటి, ఆ గుణాన్ని పెంపొందిస్తాయి. కోపం, తాపం అవన్నీ కలుగజేస్తాయి, కామాన్ని ప్రేరేపిస్తాయి. అవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తికి మంచివి కాదు. ఆధ్యాత్మిక మార్గమే కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఏవైతే ఇప్పుడన్నీ చెప్పానో అవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు. డాక్టర్ చెప్తారు ఉల్లిపాయ, ఎల్లిపాయ మంచిది, ఇది ఎక్కడికి పోయినా డాక్టర్ చెప్తారు. కొంచెం బీర్ కూడా మంచిదని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎగ్ కూడా, కోడి గురుడు కూడా మంచిదే ఆహారం, అది శాకాహారం అని చెప్తున్నారు వాళ్ళు. ఏం చెప్తాం? అందుకని శాస్త్రంలో నిషేధింపబడింది అంతే. ఇంకా దానికి డాక్టర్లు చెప్పాడా వేరే భగవంతుడు దిగి వచ్చినా సరే మనకు లెక్క కాదు, శాస్త్రంలో చెప్పబడింది. ఏది శాస్త్రం? ఇదో ప్రమాణం, భగవద్గీత ప్రమాణం. అతినారు తర్వాత రెండవది విషయం, ఆహారంలో మత్తు కలిగించే పదార్థాలు తినకూడదు. మత్తు పదార్థాలు ఏ పదార్థమైనా సరే మత్తు కలిగించే వాటిని తీసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే కాఫీ, టీ కూడా చెప్పాను పోయినసారి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తగ్గించుకోండి అలవాటు ఉన్నవాళ్ళు కొంచెం కొంచెం. కాఫీ, టీలు కూడా మత్తు పదార్థాలే. వాళ్ళకి చూడండి, కాఫీ తాకపోతే మత్తు మత్తుగా ఉంటుంది, కళ్ళు మూసుకుపోతూనే అంటాడు. ఏమిటంటే కాఫీ డోస్ తగ్గిందన్నాడు, అంటే అది మత్తు పదార్థమేగా అప్పుడు. ఇలా మన అలవాట్లను మనం సమర్థించుకుంటూ ఉన్నాం. కొంచెమే కదండి, అరకప్పే కదండి. సిగరెట్ తాగేవాడు కూడా అట్లాగే చెప్పుకుంటాడు, ఒక్కటే తాగుతానండి రోజుకి నాడు. ఒకటి ఏమిటి, పది ఏమిటి, పది తాగినా ఒకటే, ఒకటి తాగినా ఒకటే, హాఫ్ తాగినా ఒకటే అన్నాడు. అవన్నీ నిషేధింపబడినాయి శాస్త్రంలో. సో మత్తు కలిగించేవి తీసుకోకూడదు. తర్వాత మూడవది, పొగాకుతో సంబంధం ఉన్నటువంటి ఎటువంటి పదార్థాన్ని పట్టుకోకూడదు, వాసన కూడా చూడకూడదు. పొగాకు సంబంధం ఉన్నటువంటి, డైరెక్ట్గా సిగరెట్టే కాదు, పొగాకు సంబంధంతో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు తయారు చేస్తారు వాళ్ళు. అంటే సిగరెట్ పబ్లిక్గా తాగితే బాగుండదని చెప్పి కొన్ని కొన్ని పదార్థాలు కలిపి అది వేసుకోవడం, తమలపాకుల్లో ఇట్లాంటివన్నీ అలవాట్లు ఉంటాయి చాలామందికి. నశ్యం పీల్చడం ఇటువంటివన్నీ కూడా ఎడిక్షన్సే. అందుకని పొగాకు సంబంధం ఉన్నవి తీసుకోకూడదు. నాలుగవ పాయింట్, అతిగా తినడం తగ్గించుకోవాలి. అతిగా తినడం అనేటువంటిది కూడా మంచిది కాదు ఆరోగ్యానికి అన్నారు. ఐదవ పాయింట్ చివరిగా, మధ్య మధ్య పానీయం అంటారు చూసారా, మధ్య మధ్యలో తినడం. తినండి పర్వాలేదు, తినండి పర్వాలేదు, ఆకలి లేదయ్యా అంటే అదే అవుతుంది నిండు ఆకలి అంటాడు. ఆకలి లేకపోతే ఎట్లా తింటా ఉంటే అదే ఆకలి అవుతుంది అంటాడు, అది తినకూడదు. ఇవి ఆహార నియమాలు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. తామస రాజసిక గుణం ఉన్న వాళ్ళు ఎలాంటివి తింటారంటే, కటు, అమ్ల, లవణ, తుష్ణ, తీష్ణ అంట, అతి పులుపు తింటారు, అతి కారం తింటారు, అతి ఉప్పు తింటారు అన్నమాట. వాళ్ళందరూ రాజసిక గుణం ఉన్నవాళ్ళు. ఇంట్లో ఎవరికైనా బాగా కోపం ఉందంటే ఉప్పు తగ్గించేసేయండి, ఒక్కటే మార్గం. ఏమండి కోపం తగ్గాలంటే ఏం చేయాలంటే, నేను ఇదే ప్రిస్క్రిప్షన్ ఇస్తాను అందరికీ. కోపం తగ్గడానికి ఏమిటి మార్గం అంటే, ఉప్పు తగ్గించేస్తే చాలు, తగ్గిపోతుంది కోపం. ఉప్పు అనేటువంటి పదార్థం కోపాన్ని, ఉద్రేకాన్ని ఎక్కువ కలిగిస్తుంది. ఉప్పు లేకపోతే ఇంకా చప్పగా ఉంటుంది కదన్నారు. చప్పగా ఉంటుందంటే శాంతంగా ఉంటాడని అర్థం. తామసిక గుణం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, యాతయామం, గతరసం, పాత అన్ని నిన్న చేసినవి, ఎండిపోయినవి, ఆవిరిపోయినవి, అన్ని రుచి లేనటువంటివి అన్నీ తింటూ ఉంటారు వాళ్ళు. అలాంటి ఆహారం తినకూడదు నాయన. వాళ్ళ స్వభావానికి తగినట్టుగా వాళ్ళు అట్లా ఇష్టపడతారు, కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని ఇప్పుడు స్వభావం తామసికమైతే ఏం చేయాలి చెప్పండి మీరు. తామసిక ఆహారాన్ని ఇష్టపడుతున్నాడు, తామసిక గుణం ఉంది, వాడు ఏం చేయాలి? ఇది మంచిది కాదు ఈ ఆహారం, నా తామస గుణం, నేను సత్వగుణాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? సత్వ ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకుంటే ఏమొచ్చేస్తుంది? సత్వగుణం వచ్చేస్తుంది. అందుకని ఎక్కువ మంది అతిగా తిని నిద్రపోతూ ఉంటారు. అది చూడండి, పులి, సింహం ఎక్కువ మత్తుగా నిద్రపోతూ ఉంటాయి. అవన్నీ మత్తుగా నిద్రపోతూ ఉంటాయి. శాకాహారం తినే జంతువులు చాలా చలాకీగా ఉంటాయి, చురుకుగా ఉండే తెలివితేటలు ఎక్కువ వాటికి. శరీరం పెద్దది చిన్నగా కదులుతాయే కానీ పాపం ఏనుగు హిప్పోపోటమస్ అన్నీ కూడా శాకాహార జంతువులు. శరీరం పెద్దదవడం వల్ల నిదానంగా నడుస్తాయి కానీ చాలా చురుకుతనం ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, క్రూరత ఉండదు వాటిట్లో, క్రూర స్వభావం ఉండదు. సాత్విక మంచి స్వభావం, సాధు స్వభావం అంటారు. మనిషి కూడా సాధు అయిపోతాడు, లేకపోతే వీడు కూడా కలునకు నిలువెల్ల విషం గదరాసుమతి అన్నాడు. పాముకేమో తోకలో ఉంటుంది విషం, తేలుకు తోకలో ఉంటుందా, తేలుకు తోకలో ఉంటుంది, పాముకు తల మీద ఉంటుంది విషం, మనిషికో నిలువెల్ల విషయం అన్నాడు. ఎవరో చెప్పారు అట్లా. కనుక మనిషి చాలా జాగ్రత్త, డేంజరస్ అన్నాడు, తేలుకంటే డేంజరస్ అన్నాడు. తేలు వాడి దాని మీద కాలు వేస్తేనే కాటేస్తుంది, తేలు కుట్టుతుంది. పాము కూడా ఎవరైనా కాలు వేస్తేనే అది కాటేస్తుంది. ఈ మనిషి ఏం చేయకపోయినా కాటేస్తాడు. అపకారం చెయ్యని వాళ్ళకు కూడా పాపం అపకారం చేస్తాడు వీడు. కనుక మనిషి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించాలి. తర్వాత ఆహార విషయాలు చెప్పిన తర్వాత 7, 8, 9, 10 శ్లోకాల్లో మూడవ విషయానికి వెళుతున్నారు. అది యజ్ఞం, సాత్విక యజ్ఞం, తామసిక యజ్ఞం, రాజసిక యజ్ఞం. 11, 12, 13 శ్లోకాలు. పదకొండవ శ్లోకంలో సాత్విక యజ్ఞానికి చెప్తున్నారు. అఫలాకాంక్షిభిర్ యజ్ఞ విధి దృష్టోయ యుజ్యతే అన్నారు. ఫలాన్ని కాంక్షించకుండా చేస్తారు సాత్వికులు, ఆ స్వభావం ఉన్నవాళ్ళు. యజ్ఞాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు ఏ ఫలాన్ని ఆశించరు. పరీక్షలు అయిపోయినాయి కదా, రష్ తగ్గిపోయింది చూసారా, పోయిన వారం ఎంత రష్ ఉంది. పరీక్షలు ఉన్నప్పుడు రష్గా ఉంటుంది. అదేమిటంటే రాజసికం అనమాట, పూజ రాజసికమైనటువంటిది. సో ఎష్టవ్యమేమేతి మనః సమాధాయచ సాత్విక, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చేసేటప్పుడు, అలజడు ఉండదు వాళ్ళల్లో ఉన్నారు. కానీ రాజసికంగా చేసేటటువంటి వాళ్ళు అభిసంధాయతు ఫలం, ఫలాన్ని ఆశించి చేస్తారు రాజసికులు చేసేవన్నీ కూడా. ఇజ్జంతే అన్నారు, వాళ్ళు చేసేటువంటి వ్రతాలు, నోములు, సంకల్పాలన్నీ కూడా ఫలాన్ని ఆశించి చేస్తారు అన్నారు. అంటే ఫలాన్ని ఆశించకుండా అసలు ఎలా చేస్తామండి అని అంటే, నువ్వు ఫలాన్ని ఆశించకుండా చేసినా కూడా దేవుడికి తెలుసు ఏ ఫలం ఇవ్వాలి నీకు అని. నాకు ఏ ఫలం అక్కర్లేదు, ఇది నా కర్తవ్యం, నేను చెయ్యాలి, చేస్తున్నాను ఈ పూజ అని చేశారనుకోండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇస్తాడు. జ్ఞాన వైరాగ్య ప్రాప్త్యర్థం అంటే చిత్తశుద్ధిని ఇస్తాడు భగవంతుడు. మనం వద్దన్న ఫలం వస్తుందండి, కానీ ఎటువంటి ఫలం వస్తుంది తెలుసా, మోక్షానికి ఉపయోగపడేటటువంటి ఫలం వస్తుంది. అటువంటి ఫలం కావాలా, తాత్కాలికమైన ఫలం కావాలా, జనవరి నుంచి జూన్ వరకు ఉంటుంది ఒక ఫలం రిజల్ట్, అది కావాలా మీకు, ఈ జీవితం మొత్తానికి సార్థకమయ్యేటటువంటి ఫలం కావాలి. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే, మూఢులు తాత్కాలికమైన ఫలాన్ని కోరుకుంటాడు, తాత్కాలికమైనటువంటి ఫలాన్ని కోరుకొని మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ మొదలు పెడతాడు. కానీ తెలివిగల వాడు ఏం చేస్తాడంటే, పర్మనెంట్గా వచ్చే ఫలాన్ని కోరుకుంటాడు. ఒకవేళ 6 నెలల తర్వాత మళ్ళీ నేను ఏదైనా చేయలేకపోయినా కూడా ముందుగానే ఫలం తెచ్చి పెట్టుకున్నానంటే హాయి కదా, ఎంత తెలివిగలవాడో చూడండి. అర్థమైంది చెప్పేది, 6 నెలల వరకే వస్తుంది ఒక ఫలం, ఫలాన్ని ఆశించి కనుక చేస్తే 6 నెలల వరకు ఫలం ఉంటుందండి. తర్వాత మళ్ళీ చేసుకోవాలి కదా, మళ్ళీ పుణ్యకర్మ చేయాలి. కానీ ఒక వ్యక్తి తెలియగలవాడు ఏ ఫలాన్ని ఆశించకుండా చేస్తున్నాడు, వాడికి నిత్యమైన ఫలం వస్తున్నది. ఒకవేళ ముసలితనం వల్ల ఆరోగ్యం బాగుండక ఏదన్నా చేయకపోయినా కూడా ఫలాన్ని సంపాదించి పెట్టుకున్నాడు ముందుగానే, చేయకపోయినా పర్వాలేదు. ఎవరు తెలియగలవాళ్ళు చెప్పాలా, ఇవ్వడం మరిచి చెప్పక్కర్లేదు కదా, తెలుసు. కానీ ఎంతమంది ఉన్నారు తెలియగలవాళ్ళు? ఇది ఎలా తెలుస్తుందంటే, శాస్త్రం చదివితే కదా తెలుస్తుంది అని కృష్ణ పరమాత్మ 14వ శ్లోకంలో, దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం. ఏ యజ్ఞం చేస్తారు, 14వ శ్లోకం చెప్తున్నారు, తపస్సు గురించి చెప్తున్నారు, యజ్ఞాల గురించి అయిపోయింది. 11, 12, 13 శ్లోకంతో ఈ తామసికులు శ్రద్ధ లేకుండా చేస్తారు యజ్ఞాలు పూజలన్నీ కూడా. దాంతో యజ్ఞ విషయం చెప్పిన తర్వాత తపస్సు గురించి చెప్తారు. తపస్సు అనేటువంటిది మూడు రకాలు అన్నారు. సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు అన్నారు. సాత్విక తపస్సు అంటే ఏమిటి అని ఫస్ట్ సాత్విక తపస్సు చెప్పే ముందు వాచిక తపస్సు, కాయక తపస్సు చెప్తున్నారు. వాచిక తపస్సు అంటే మంత్రం జపం చేయడం, పారాయణం చేయడం వాచిక తపస్సు. 15వ శ్లోకంలో వాక్ తపస్సు గురించి చెప్తున్నారు. 14వ శ్లోకంలో కాయక తపస్సు గురించి చెప్పారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం అన్నారు. కాయక తపస్సు అంటే ఏమిటి అన్నాడు. దేవతలను పూజించడం, అర్చన చేయడం, వందనం చేయడం, బ్రాహ్మణులను పూజించడం, బ్రాహ్మణులు అంటే వేద మంత్రాలు తెలిసిన వాళ్ళని, పండితులని పూజించడం, గురువులను పూజించడం, ప్రాజ్ఞులను పూజించడం, తెలివిగల వాళ్ళని, మేధావులని, మేధావులకు విలువివ్వడం, గౌరవించడం, ఇవన్నీ చేసేవాళ్ళు కాయక పూజ అంటారు. దీన్ని శౌచం, శుభ్రంగా చేస్తారు, నీట్గా చేస్తారు పూజ చేసేటప్పుడు. ఆర్జవం, ఆర్జవం అంటే చేసేటప్పుడు మనస్సు ఏకమై ఉంటుందన్నమాట. చేసేటప్పుడు చేసే పని కూడా బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తపస్సు ఉచ్యతే. బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు, ఇంద్రియ భోగాల వైపు మనస్సు మళ్లించరు. ఒక నియమాన్ని పాటించారు అంటే మండలం రోజులు 40 రోజులు ఈ వ్రతాన్ని పాటించాలి, ఈ విధంగా ఆహారం తినాలి, ఈ విధంగా స్నానం చేయాలి, ఇన్ని గంటలకు చేయాలి, ఈ ఆహారం తినకూడదు, ఇలా సంభాషించకూడదు, ఈ వస్త్రమే కట్టుకోవాలి అని కొన్ని నియమాలు ఉంటాయి కదా వాళ్ళకి, అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. తూచా తప్పకుండా పాటిస్తారు కష్టమైనప్పటికీ కూడా, కష్టమైనప్పటికీ కూడా పాటిస్తారు అవన్నీ కూడా. రాజసిక తామసికులు అయితే ఏం చేస్తారంటే మధ్య మధ్యలో చాలులే చేశాం కదా ఇంకేం చేస్తానులే శక్తి లేదు అని ఆ యొక్క ఇంద్రియ భోగాలకి లాలసలైపోతారు. అందుకని తీసుకున్న నియమాన్ని వాళ్ళు సరిగ్గా పాటించరు. తీసుకున్న నియమాలను సరిగ్గా పాటించకుండా రహస్యంగానైనా సరే ఆ మత్తు పానీయాలు తీసుకోవడము, ఆ మాంసాహారం తింటము, ఇట్లాంటివన్నీ చేస్తారు వాళ్ళు. వాళ్ళల్లో ఆర్జవం ఉండదు, బ్రహ్మచర్య వ్రత పాలన ఉండదు. బ్రహ్మచర్యం అహింసాచ అన్నారు. అహింసని పాటించడం, నాన్ వైలెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అంటే ఇది అంటే కాయక తపస్సు. కాయక తపస్సు శరీరాన్ని బాధ పెట్టుకోకూడదు, అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు, మిగతా జీవరాశుల్ని బాధ పెట్టకూడదు. తపస్సు అని చెప్పి, నా తపస్సు అని చెప్పి మిగతా వాళ్ళని బాధ పెడతారా? పెట్టకూడదు కదా. శారీరక తపస్సు శరీరం లెవెల్లో చెప్తారు. తర్వాత 14వ శ్లోకం అయిన తర్వాత 15వ శ్లోకంలో వాక్ తపస్సు గురించి చెప్తున్నారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితంచయతు. అవతలి వాళ్ళలో ఉద్వేగం కలగకుండా మాట్లాడడం, ప్రియంగా మాట్లాడడం, సత్యాన్ని మాట్లాడడం, స్వాధ్యాయం అంటే తనకు ఇచ్చినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో, ఏ సంస్కృతిలో పుట్టాడో, ఏ యొక్క మతంలో పాటిస్తున్నాడో, దాంట్లో కొన్ని గ్రంథాలు ఇవ్వబడినాయి. ఆ యజుశాఖ, వేద ఋగ్వేద శాఖ, సామవేద శాఖ, ఫలానా ఒక్కొక్క కులం వాళ్ళకి ఒక్కొక్క ఈ పారాయణాలు చేయాలి, ఇవన్నీ పాటించాలని చెప్పి చెప్పబడింది. ఇప్పుడు అంతా కూడా విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామంలో మిగిలిపోయింది అనుకోండి, అవన్నీ మర్చిపోయినాం మనం. ఎప్పుడో వేదాల మంత్రాలు తెలియవు, అవన్నీ మర్చిపోయినాం. కనీసం ఇవైనా చేస్తున్నారా అంటే అది కూడా ఫలం కాంక్షించి చేసేవాళ్ళే, కానీ మనస్ఫూర్తిగా శుద్ధంగా చేసేవాళ్ళు చాలా తక్కువ. అలా చేసేవాళ్ళకి చాలా ప్రయోజనం వస్తుంది మంచి మనస్సుతో చెప్తున్నారు ఇక్కడ. వాక్ తపస్సు ఇవన్నీ కూడా స్వాధ్యాయ అభ్యసనం, రోజు పారాయణం చేయడం. మనం లేస్తే ఏం చేస్తాం? ముందుగా ఫస్ట్ దైవ పూజ చేసి ముందు పారాయణం చేయాలి. ఆ పారాయణం చేసిన తర్వాతనే మిగతా పనులన్నీ చేయాలి అన్నారు. నిత్యం ఈ అధ్యాయం, భగవద్గీత అధ్యాయం పారాయణం చేయడం, ఒక ఉపనిషత్తు మంత్రం పారాయణం చేయడం, రోజు ఇన్ని శ్లోకాలు చదవాలి అని చెప్పి పెట్టుకోవాలి లెక్క. అది చదువుతూ ఉంటే మనకేమంటే విజిబుల్, మనకు కంటికి కనపడే ఫలం ఏమైనా దొరుకుతుందంటే ఏమీ లేదు. ఎవరైనా వచ్చి సర్టిఫికేట్లు ఇస్తారా, దేవుడు కనపడి కాస్త బాగా చదువుతున్నావు నువ్వు అని చెప్పి చెప్తాడా, లేకపోతే ఎవరైనా వచ్చి మనల్ని పొగుడతారంటే ఏమీ లేదు. కానీ అదృష్టమైనటువంటి పుణ్యం మనకు లభిస్తుంది, ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతా ఇంత కాదు, కంటికి కనపడదు ఆ పుణ్యం చదువుతూ ఉంటే. ఎందుకంటే ఆ భగవద్గీత పట్టుకుంటేనే పుణ్యం వస్తుందిట, ఇంకా చదివితే మరీ పుణ్యం వస్తుంది, రోజు చదివితే ఇంకా పుణ్యం వస్తుంది. ఎక్కడ కనపడుతుందండి స్వామిని మీరు పుణ్యం పుణ్యం అంటారన్నాడు. అది కంటికి కనపడదు నాయన అన్నారు. మరి కంటికి కనపడకపోతే ఇంకెందుకు చదవాలి? శాస్త్రంలో చెప్పారు చదవమని. ఎవరి కోసం చెప్పారు? నీకోసమే కదా. ప్రతిరోజు పారాయణం అనేది తప్పనిసరిగా ఉండాలి, మర్చిపోకూడదు. లలితా సహస్రనామం విష్ణు సహస్రనామమే కాదు, భగవద్గీత పారాయణం, భగవద్గీత చదివేటటువంటి విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా, మీరందరూ విద్యార్థులు విద్యార్థినులే కదా. ప్రతిరోజు భగవద్గీత, గీతా మహాత్మ్యం ఒక్క అధ్యాయం చదివినా చాలుట. ఒక్క అధ్యాయం చదవకపోతే ఒక శ్లోకాన్ని చదువు అని చెప్పి చెప్తారు. అందులో గీతా మహాత్మ్యంలో మొత్తం అధ్యాయం చదివితే చాలా మంచిది, అన్ని అధ్యాయాలు అంటారు. లేదు కనీసం రెండు అధ్యాయాలు చదివినా చాలు అంటుంది, తర్వాత ఒక అధ్యాయమైనా చదువు అంటుంది, తర్వాత 10 శ్లోకాలైనా చదువు ఉంటుంది, తర్వాత 2 శ్లోకాలైనా చదువు ఉంటుంది, తర్వాత ఒక శ్లోకమైనా చదువు ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ వస్తుందన్నమాట మహాత్మ్యంలో. ఇలాంటి చదువుతున్నాం అనుకోండి, మనకు వీక్లీ చదవడానికి టైం ఉండదు, సినిమా చూడటానికి టైం ఉండదు, సీరియల్ చూడటానికి టైం ఉండదు. మంచిది, అవి చూడటానికి ఎక్కడ టైం ఉంటుందండి? అంటే పారాయణం చేయాలండి, వ్రతం కదా ఇది, నియమం. పూజ చేయాలి, పారాయణం చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి గృహకార్యాలు చేయడం, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ సాయంత్రం పారాయణం, సాయం ప్రార్థన ఉంటుంది అది చేయాలి. ఇంకా వీడికి ఆ లౌకికమైనటువంటి పుస్తకాలు మ్యాగజైన్లు చదవడానికి, సినిమాలు సీరియల్ చూడటానికి టైం ఎక్కడ ఉంటుంది? లోకాభిరామాయణం చెప్పడానికి టైం ఎక్కడ ఉంటుంది? లైఫ్లో బోర్డం అంటూ ఉంటుందా? ఏమిటండి బోరుగా ఉందంటాడు లైఫ్లో. బోరుగా ఎందుకు ఉంటుందంటే చేయవలసిన పనులు చేయకపోతే బోరుగా ఉంటుంది. మంచి కార్యక్రమాలు పెట్టుకున్న వ్యక్తికి, నియమ నిబంధనలు పెట్టుకున్న వ్యక్తికి, జీవితంలో ఒక పరమావధి ఉన్న వ్యక్తికి సమయం చాలా విలువైనటువంటిది. సమయం చాలదు, సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తికి ప్రతి క్షణం కూడా, గంట కూడా క్షణంలాగా అయిపోతుంది అతనికి. ఒక గంట క్షణంలాగా అయిపోతుంది, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, అయ్యో ఇంకా చెయ్యాలండి, చాలా ఉంది అనుకుంటాడు. కానీ ఒక నియమం నియంత్రణ లేని వ్యక్తి జీవితంలో ఒక గంట ఎట్లా కనిపిస్తుందంటే అధికంగా కనపడుతుంది. అమ్మో ఇంకా గంట ఉందా అంటాడు. గంటసేపా, ఒక రోజంతా చేయాలా? ఆ సమయం అతిగా ఎక్కువగా కనపడుతుంది, ఇంకా చాలా ఉంది సమయం. సమయం అంతా ఏం చేయాలో అర్థం కావటం లేదు, తోచడం లేదంటే అంటారు. ఇది తెలుగులో ఏమిట్రా అంటే తోచడం లేదండి అన్నారు. సమయం అంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు, వేస్ట్గా అయిపోతుంది, ఊరికనే కూర్చుంటాం. ఏ ఊరికనే ఎట్లా కూర్చుంటావు అసలు, తోచకపోవడం ఏమిటి? మంచి కార్యక్రమం ఉంటే జీవిత నియమావళి అంటారు దీన్ని. ఒక బాగా అర్థం కావాలంటే స్కూల్ పిల్లలకి టైం టేబుల్ ఉంటుంది చూసారా, స్కూల్ పిల్లలకి టైం టేబుల్ వేసుకుంటారు. మీరు వేసుకున్నారా? ఇట్లా లైన్లు కొట్టుకొని చక్కగా సోషల్ స్టడీస్ 1st అవర్, 2nd అవర్ ఇంగ్లీష్, 3rd అవర్ తెలుగు, ఇట్లా ఉంటాయి. ఫస్ట్ స్కూల్ తెరిచే రోజుల్లో ఆ టైం టేబుల్ పేపర్ వస్తే దాంట్లో రాసుకుంటాం అందంగా, ఎంత చదువుతామో అది వేరే విషయం, అంతా రాసుకొని చక్కగా ఆ టైం టేబుల్ చూసుకుంటే ఒక ఆనందం. ఆ పీరియడ్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్టు చదవడం. అలాగే ఒక విద్యార్థి తన చదువుకునే చదువు గురించి ఎలా టైం టేబుల్ వేసుకుంటాడో అలా వేసుకునే కదా. స్కూల్లో కూడా ఆ టైం టేబుల్ వేస్తేనే కదా నియమంగా గంట గంటకి క్లాసు జరిగి, ఆ గంట గంట క్లాసు స్టూడెంట్స్ చదివిన తర్వాతనే కదా వాళ్ళు పాస్ అవుతారు కదండి. ఈ టైం టేబులే లేకుండా అలా జస్ట్ వెళ్ళారనుకోండి స్కూల్కి, ఏ టీచర్ ఎంతసేపు వస్తుందో ఎవరికి తెలియదు, ఆ టీచర్కే తెలియదు ఎంతసేపు మాట్లాడుతుందో, ఆ ప్రిన్సిపాల్కి అంతకంటే తెలియదు. ఆ స్కూల్ ఏమైనా ర్యాంక్స్ తీసుకొని రాగలదా? స్కూల్ మొట్టమొదట పెట్టేది ఇదే టైం టేబుల్ ప్లానర్, ఇయర్ ప్లానర్ అంటారు. అది వేసి ఇస్తే దానికి తగ్గట్టుగా క్లాసు, దానికి తగ్గట్టుగా సబ్జెక్టు, దానికి తగ్గట్టుగా ఎగ్జామ్స్ పరీక్షలు అవన్నీ పెడితే మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకేమిటి, మనం విద్యార్థులం, ఏ విద్యార్థులం, వేదాంతిక్ స్టూడెంట్స్ కదా మనం, వేదాంతం చదువుతున్నాం కదా, మనకు టైం టేబుల్ అక్కర్లేదా? అవసరమా కాదా? మన విద్యార్థులు అయినప్పుడు మనకు టైం టేబుల్ అవసరమా కాదా? ఏమండి, వాళ్ళంతా చిన్నపిల్లలండి, మేమంతా ముసలివాళ్ళం అయిపోయినాం కదా, పెద్దవాళ్ళం అయిపోయినాం కదా, వీళ్ళు కళ్ళు కనపడవు, చెవు వినపడదు సరిగ్గా, ఆఫ్ ఆఫ్ వినపడుతున్నాయండి, అన్ని ఆఫ్ ఆఫ్ కనపడుతుంది అక్షరాలు కూడా. పర్వాలేదు, ఎంతవరకు అయితే అంతవరకు ఒక సమయాన్ని, నియమావళి, జీవన నియమావళి ఉండాలి మనిషికి. నువ్వు చదవలేకపోతే, చూసి చదవలేకపోతే కనీసం ఆ టేప్ అన్నా పెట్టుకొని విను, సీడీ అన్నా పెట్టుకొని విను. వినలేకపోతే ఏం చేస్తావు, మానసికంగా అన్నా చెయ్యి. అందుకని కొంత వయసు వచ్చిన తర్వాత పుస్తకం చూసి చదవలేం, ఏదైనా ఎవరైనా చెప్తూ ఉంటే వినలేం. అప్పుడు ఏం చేస్తాము తెలుసా, మనసులో మీరు అంతకుముందు కంఠాపాఠం చేసిన ఏమన్నా ఉంటే మానసికంగా నెమరు వేసుకోవచ్చు. ఏది కంఠాపాఠం చేసి ఉంటే, కంఠాపాఠం అవ్వాలి కదా. అందుకని చిన్నప్పుడే మన వాళ్ళు అన్ని కంఠాపాఠం చేయించేవాళ్ళు. కౌసల్య, సుప్రజ, రామ, పూర్వ, సంధ్యా, ప్రవర్తతే అని చిన్నప్పుడు నేర్చుకున్న శ్లోకాలు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. మళ్ళీ మధ్యలో చదవకపోయినా సరే చిన్నప్పుడు నేర్చుకున్నది ఆ సుప్రభాతం మొత్తం ఒక్క నిమిషంలో చదవగలం, అంత ఫాస్ట్గా మానసికంగా చేయొచ్చు. తర్వాత వృద్ధాప్యం రాంగా శరీరం పటుత్వం తగ్గిపోతుంది, మానసికంగా చేయొచ్చు. అందుకే చెప్తున్నాను మానసిక తపస్సు, మానస తపస్సు అని చెప్పి 16వ శ్లోకంలో చెప్పారు. మనఃప్రసాద సౌమ్యత్వం, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి తపస్సు మానసిక తపస్సు. మానసిక తపస్సు చేయాలి అంటే పరిపక్వత కావాలి, అందరూ చేయలేరు. అందుకని శారీరక తపస్సు నుంచి, వాచిక తపస్సు నుంచి చిన్నగా మానసిక తపస్సుకి వెళ్ళాలి. అంతే, మనస్సు మూలంగా చేయడమే, శారీరకంగా ఏమి చేయరు, చేతులు కాళ్ళతో ఏమి చేయరు వాళ్ళు. శారీరకంగా ఏమి చేయరు, వాక్ రూపంగా కూడా ఏం చేయరు, కానీ మనస్సులోనే ఆ తపస్సుని పాటిస్తారన్నమాట, అలా చేస్తారు వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ తపస్సు, వాక్ తపస్సు, కాయక తపస్సు, మానసిక తపస్సుని మూడు విధాలుగా చెప్తున్నారు. సాత్విక కాయక తపస్సు, సాత్విక వాచిక తపస్సు, సాత్విక మానసిక తపస్సు. అదేవిధంగా రాజసిక, కాయక, మానస, వాచిక, తామసిక, అగైన్ తామోగుణం వాళ్ళు చేసేటువంటి శారీరక, కాయక, వాచిక, మానసిక, ఇవన్నీ చెప్పారన్నమాట. ఈ మూడు విధాలైనటువంటి పద్ధతులు, ఉద్దేశం కూడా చెప్పారు, వాళ్ళ ఉద్దేశం కూడా ఎలా ఉంటుందని చెప్పారు కృష్ణ పరమాత్మ. తర్వాత దీంతో 17, 18, 19 శ్లోకాలు అయిపోతాయి. తర్వాత విషయం మరొకటి ఏంటంటే, 4వ విషయం దానం గురించి చెప్తున్నారు. దానం అనేది ధార్మిక సంస్థలు, అవన్నీ దేవాలయాలు పటిష్టంగా ఉండాలి, అవి అభివృద్ధిలో ఉండాలి అంటే దానం చేయాలి అందరూ. ఎంత దానం చేయాలి అన్నట్టు వాళ్ళ శక్తి అనుసారంగా దానం చేయాలి. దానం చేసినప్పుడే ధర్మం నిలుస్తుంది, దానం లేకపోతే ధర్మం నిలవదు. అందుకని మనం సంపాదించేదంతా మన భోగానికి కాదు, ఈ ధర్మం నిలవడానికి మన యొక్క భాగాన్ని మనం ఇవ్వాలి, దాన రూపంలో ఇవ్వాలి. ఒక శ్లోకంలో చెప్తారు, దానం చేసేవాడు ఉన్నాడా లేడా అనేటువంటి అనుమానం వస్తుందట. శతేషు జాయతే శూరాహ అన్నాడు. శతేషు అంటే 100 మందిలో ఏ ఒక్కడో శూరుడు ఉంటాడట. శూరుడు అంటే బలం కలిగిన వాడు. చాలామంది బలం లేని వాళ్ళే ఉంటారు ఎక్కువగా చూడండి, చాలామంది బలహీనులే. 100 మందిలో ఏ ఒక్కడో బలవంతుడు ఉంటాడు. శతేషు జాయతే శూరహ అన్నాడు. 100 మందిలో ఒక బలవంతుడు పుడతాడుట, జాయతే అంటే పుడతాడు. దెన్ సహస్రేచుచ పండిత అన్నారు. 1000 మందిలో ఒక పండితుడు ఉంటాడట. పండితులు కూడా చాలా తక్కువ, పామరులు ఎక్కువ, పండితులు తక్కువ. ఎందుకంటే చదివితే కదా, చదవడు కదా, పుస్తకం చదవడు. ఎప్పుడైనా భారతం తెరిచావురా అంటే ఆహా, ఒక పుస్తకం చూశాను, ఓ భారతీయుడా భారతం చదివావా అని హెడ్డింగ్, ఓ భారతీయుడా భారతం చదివావా అని ఒక హెడ్డింగ్ పెట్టి పుస్తకాన్ని రాశారు. చురుక్కు అనిపించేటట్లు, భారతీయుడివై పుట్టి భారతం చదవకుండా ఎట్లా ఉంటావు? చదవద్దు, చదివే అలవాటు ఉండాలి కదా. అందుకని లైబ్రరీలన్నీ ఖాళీగా ఉన్నాయి. వెనకటి రోజుల్లో కొంచెం లైబ్రరీకి వెళ్ళి అందరూ చదువుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆ చదివే టీవీలు వచ్చిన తర్వాత చదివే అలవాటు పోయింది. మీ ఇప్పుడు మీకు ఇంతమందికి మాతృభాష రాయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాతృభాష రాయడం నేర్చుకోవాలి మొట్టమొదటిది. ఆ మాతృభాషలో ఉన్నటువంటి పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి రెండవది. మన పిల్లలకి మాతృభాష రాకుండా ఉండకూడదు. ఇప్పుడు ఏంటి, కాస్మోపాలిటన్ సిటీస్లో ఉంటున్నాం, ఏ భాష ఎవరికి వచ్చో కూడా తెలియదు. తమిళం వాళ్ళకి తమిళం రాదు, తెలుగు వాళ్ళకి తెలుగు రాదు. మరి ఏమొచ్చురా అంటే, నాకు ఫ్రెంచ్ వచ్చండి అంటాడు. మరి ఫ్రెంచ్ ఎందుకురా, తమిళనాడులో పుట్టి తమిళం నేర్చుకోవచ్చు కదా అంటే, తమిళం నేర్చుకుంటే స్టైల్గా ఉండదండి అన్నారు. ఫ్రెంచ్ నేర్చుకుంటాడు, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, తెలుగు భాష మాత్రం రాదు అన్నాడు. తెలుగు వాడివి పుట్టి తెలుగు భాష రాకపోవడం ఏమిట్రా అంటే, ఇంగ్లీష్ వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడి బాధపడుతూ ఉంటాడు. ఎందుకు కష్టం? అందుకని ఆ భాష నేర్చుకోవాలి, ఆ గ్రంథం చదవాలి, చదవడం అభ్యాసం ఉండాలి అన్నారు. పండితులు అవుతారు అప్పుడే. ఒక కావ్యం చదివితే అందులో ఉన్నటువంటి నవరసాలు తెలుస్తాయి, అందులో ఉన్నటువంటి రుచి వాళ్ళకే తెలుస్తుంది. సహస్రేషు జాయతే పండితాహ అన్నారు, స్కాలర్లీషిప్ అన్నమాట. చదవడం మానవాకండి, చదవడం అభ్యాసం ఉంటూనే ఉండాలి. ఇంకెందుకండి, 50 ఏళ్ళు వచ్చినాయి కదా, ఇంకేముంది చదివేది అన్నాడు. మరి ఏం చదువుతావంటే వీక్లీ చదువుతానండి అన్నాడు. మరి వీక్లీ కూడా ఆపేయచ్చు కదా అంటే, అండ్ అందులో కథలు ఉంటాయండి. కథ నిజమా? ఊహాలోకాల్లో ఉండే కథల కోసం ఎందుకు అంత పాకులాడతాం? వాడు కనుక పుస్తకం ఇవ్వకపోతే ఇంకా రాలేదా, ఇంకా రాలేదని 10 సార్లు అడుగుతాం. కల్పితమైన కథ కోసం ఒక దాంట్లో ఒక విలువ కానీ ఒక సంస్కారాన్ని ఇచ్చేది కానీ ఏమి ఉండదు. మనస్సు ఎలా అయిపోయిందో చూసారా, ఎంతటి బలహీనమైనటువంటి విషయాల వైపు మనసు పరిగెడుతున్నదో. అందుకని మంచి వాటి వైపు వెళ్ళడం, మనసును మళ్లించడం కష్టం. బలహీనమైనటువంటి వాటికి మనసు ఈగ ఏం చేస్తుంది, అన్నిటి మీద వాలుతుంది. ఈగ చూసారా, అన్నిటి మీద వాలుతుంది. తేనెటీగ పుష్పాల మీదనే వాలుతుంది, తేనెని ఆస్వాదిస్తుంది. ఆర్డినరీ ఈగ అయితే అన్నిటి మీద వాలుతుంది. మంచి మనస్సు అయితే మంచిని వెతుక్కుంటూ ఉంటుంది తేనెటీగలాగా. తేనె ఎక్కడైతే మంచి దొరుకుతుందో అక్కడే ఉన్నారు. అలా అదేవిధంగా శతేషు జాయతే సహస్రేషు చ పండిత వక్త దశ సహస్రేషు అన్నారు. వక్త అంటే మాట్లాడేవాడు, మంచి విషయాలు చెప్పే వ్యక్తి, అనర్గళంగా చక్కగా మాట్లాడగలిగిన వక్త అంటే మాట్లాడగలిగిన వ్యక్తి. ఏం మాట్లాడగలంటే పాలిటిక్స్ కాదండి, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు వక్తలే. ఎటువంటి వక్తలు? ఎవరో చెప్పారట, వందే మాతరం అన్నట. వందే మాతరం వందే అంటే వందే ఏమాత్వం అని అర్థం. వందే మాతరం అన్నా వంది ఏమాత్రది అని చెప్పి తమిళంలో ఎవరో చెప్తున్నారు. వందే మాతరం అన్న వచ్చి ఏమార్చేవాళ్ళు అంటే, మోసం చేసేవాళ్ళు, వాళ్ళ వాగ్దానాలు, వాళ్ళ ప్రకటనలు జనానికి నిజంగా ఎంత మూఢులని చెప్పి వాళ్ళను నిరూపిస్తున్నారన్నమాట. అటువంటి వక్తలు వద్దు మనకు. ఎటువంటి వక్త కావాలి అంటే, ధర్మాన్ని గురించే చెప్పే వక్త కావాలి. న్యాయం, ధర్మం, మంచి విషయాన్ని గురించి చెప్పే వక్త కావాలి. అలాంటి వక్తలు దొరకడం దశ సహస్రేషు అన్నాడు. 10,000 మందిలో ఒకడు దొరుకుతాడట. అందుకే చూసారా, శ్రోతలు ఎక్కువ మంది ఉంటారు, మాట్లాడేవాడు ఒక్కడే ఉంటాడు. దాన్ని బట్టి తెలిసిపోయింది కదా, దశ సహస్రేషు వక్త, వక్త చ దశ సహస్రేషు. అయితే ఎందుకండి ఈ శ్లోకం అంటే, అసలు సంగతి చెప్తాను విను, దాత భవతి వా నవా అన్నాడు. దానం చేసేవాడు అసలు కోట్ల కలుగులో ఒకడు ఉంటాడా ఉండడా అని అనుమానం అన్నాడు. సెలోఫెన్ వేయించినటువంటి ఒక 5 రూపాయల నోటు, సెలోఫెన్ అంటించినటువంటి 10 రూపాయల నోటు, 50 రూపాయల నోటు మరీ తీసుకొచ్చి హుండీలో వేసిపోతాడు. ఏం చేసేవాడంటే, దానం చేసి వచ్చానండి అన్నాడు. అది ఎక్కడా చెల్లదు, బ్యాంకు వాడు తీసిపోతే పోవయ్యా ఇది ఎప్పుడో పాతది అయిపోయింది అంటాడు. అట్లా అండి, దాత భవతివా నవా అన్నాడు. అందుకని దానం గురించి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు 19వ శ్లోకంలో సాత్విక దానం గురించి చెప్పారు. సాత్విక దానం అంటే ఏమిటి? 20వ శ్లోకంలో దాతవ్యమితి యద్దానం దీయతే ఉపకారిణే దేశే కాలే చ పాత్రే చ. సరి అయిన దేశంలో, సరి అయిన స్థలంలో, సరి అయిన సమయంలో, సరి అయిన వ్యక్తికి దానం చేయడం సాత్విక దానం. ఇచ్చేటప్పుడు గర్వం లేకుండా, అహంకారం లేకుండా, మళ్ళీ ఎదురు చూడకుండా ఇచ్చే దానం సాత్విక దానం. రాజసిక దానం అంటే మళ్ళీ ప్రతి ఉపకారాన్ని కోరుకుంటూ ఇచ్చే దానం రాజసిక దానం. ఇచ్చేటప్పుడు అయ్యో ఇవ్వాలి అని చెప్పి బాధపడుతూ ఇస్తాడు. అందరు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వాలి, ఇవ్వకపోతే బాగుండదు కదా అని అలా ఇచ్చే దానం అది, అది రాజసిక దానం. మళ్ళీ ఇచ్చేటప్పుడు అందరికి తెలుస్తున్నదో లేదో తెలియాలి కదా అని చెప్పి మరీ అందరు చూస్తూ ఉండగా తీసుకోండి అని చెప్పడం, ఇదంతా రాజసిక దానం. ఇవన్నీ చెప్తుంటే మనకు కష్టంగా ఉంటుంది. ఎప్పుడో చేస్తుంటాం ఇట్లా, ఎప్పుడో చేస్తుంటాం. కృష్ణ పరమాత్మ అన్ని ధైర్యంగా చెప్పేస్తారు. అందుకని శాస్త్రం చదవడానికి చాలా భయం చాలామందికి. బలహీనులు, తప్పు ద్రోవలు ఉన్నవాళ్ళు భయపడతారు శాస్త్రం దగ్గరికి రావడానికి. ఎందుకో తెలుసా? ఎందా చదువుతూ ఉంటే వాళ్ళని గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, వాళ్ళని గురించి చెప్తున్నట్టు ఉంటుంది, వాళ్ళకి భయం. కొన్ని భయపడినా కూడా మంచి శ్రద్ధతో శాస్త్రం దగ్గరికి వస్తే ఓహో ఇలా చేయకూడదు కాదు బాబులు, నేను నన్ను మార్చుకుంటాను అని చెప్పి రావచ్చు కదా. అలా వచ్చి కొంతమంది మారుతారు. అలా వచ్చినా పర్వాలే, గుడిలో మెల్లంటారు. చూసారా? తప్పు దోవల ఉన్నప్పటికీ రా నాయన, అశ్రద్ధగానైనా సరే దానం చెయ్యి, పర్వాలేదు, దాంభికంతోనే దానం చెయ్యి, కొద్ది రోజులకి నువ్వే సాత్విక దానం చేస్తావు అని అన్నాడు. పొద్దున ఒక ఆయన చెప్తున్నారు, మహాభారతం అన్నీ, మహాభారతం ఏమిటి, మన సంస్కృతి సంబంధించినవన్నీ ప్రింట్ చేశారు పుస్తకాలు, చేసి బిజినెస్గా అమ్మొద్దండి అంటాడు ఆయన. ఆ డబ్బులు కూడా నాకు అక్కర్లేదు అంటాడు, అన్ని ప్రింట్ చేయించి నాకు ఆ డబ్బులు ఇవ్వద్దు, మీ ట్రస్ట్కే ఉంచుకోండి అంటాడు. అది అందరూ డాంబికంగా వాళ్ళ లైబ్రరీలో ఉండాలని చెప్పి కొనుక్కోవద్దు ఎవరు, అది కొన్నవాళ్ళు చదవాలి అని చెప్పి చెప్తున్నారు ఆయన. కొంతమంది పుస్తకాలు కొంటారండి, కొని వాళ్ళ లైబ్రరీలో పెట్టుకుంటారు, ఇన్ని పుస్తకాలు నేను చూపించుకోవడానికి అందరికీ, వాళ్ళు చదవరు పుస్తకంలో ఏముందో అంటాడు. అంటే ఎంత బాధపడుతున్నాడో ఆ వ్యక్తి చూడండి. ధనాన్ని ఆశించకుండా మంచిని విషయాన్ని ప్రింట్ చేసి 10 మందికి ప్రచారం చేస్తూ ఉంటే మనకు ఒక పుస్తకం కొనుక్కోవడానికి 10 రూపాయలు పెట్టి మనసు రాదు. ఆ పుస్తకాలు అట్లాగే ఉంటాయి. ఎవరి కోసం అంటే అట్లా చూసిపోతూ ఉంటాం. ఇక్కడే కదా, ఈ క్లాసులోనే కాదు, నేను చూస్తున్నాను ప్రతి క్లాసులో. ఏం కొంటామంటే వారపత్రిక కొంటామండి, జ్యోతి కొంటాం, స్వాతి కొంటాం, వీక్లీస్ కొంటాం, డైలీ పేపర్ కొంటాం. ఒక పుస్తకం, మంచి పుస్తకం కొని ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వదామని కూడా మనసు రాదు. అసలు అందులో ఏముందని మనకు తెలిస్తే కదా ముందు కొంటాం. అందుకని మంచి పుస్తకం, సద్గ్రంథం, సద్గ్రంథ పఠనం, సత్సంగం, ఈ రెండు ఉండాలి. ప్రతిరోజు ఒక మంచి పుస్తకం చదవడం అలవాటు ఉంటేనే మన జీవితం సార్థకం అవుతుంది అన్నారు. అది 21వ శ్లోకంలో చెప్పిన తర్వాత 22వ శ్లోకంలో తామసిక దానం, సాత్విక దానానికి ఆపోజిట్, ఓకే, తామసిక దానం. తర్వాత 23 నుంచి మరొక విషయాన్ని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఓం తత్సత్ దాని గురించి. ఈ ఓం తత్సత్, ఎవరైనా తామసికమ రాజసికమైనటువంటి పనులు, యజ్ఞదాన తపస్సులు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఓం తత్సత్ అనే ఉద్దేశంతో కనుక చేస్తే, భావనతో చేస్తే, చెప్పి కనుక చేస్తే ఆ యొక్క కర్మ సాత్వికంగా మారిపోతుంది. సాత్వికంగా మార్చాలంటే ఒక్కటే మార్గం, సత్. ఓం తత్సత్, తత్సత్ అంటే చాలు అంటున్నారు. ఏమిటి? ఓం చెప్పి పనులు చేయడం మొదలు పెడతారు. మోక్షాన్ని కాంక్షించేవారు ఫలాన్ని ఎదురు చూడకుండా ఈ విధంగా చెయ్యాలి అన్నారు. అందుకని సత్ అంటే మంచి పలుకు మాట అని కూడా చెప్పబడింది. సత్ అంటే ఆ బ్రహ్మము అని చెప్పబడింది అని చెప్పారు కృష్ణ పరమాత్మ. తర్వాత చివరిగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, అశ్రద్ధతో చేసే వ్యక్తికి ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడే కష్టపడతాడు, ఆ వ్యక్తికి ఎటువంటి లాభం ఉండదు, ఇహపర సుఖాలు ఉండవు అశ్రద్ధతో కనుక చేస్తే. యజ్ఞం కానీ తపస్సు కానీ దానం కానీ శ్రద్ధతో చెయ్యాలి. మన శ్రద్ధ ఎలా ఉంటే యాదృశీ శ్రద్ధ తాదృశీ సిద్ధిర్భవతి అన్నాడు. అందుకని సిద్ధించలేదు సిద్ధించలేదని చెప్పి 10 సార్లు అనుకోవద్దు. నువ్వు శ్రద్ధగా కనుక చేస్తే ఏ పనైనా సరే దైవ కార్యంగా భావించి చెయ్యి, శ్రద్ధతో చెయ్యి, మనస్ఫూర్తిగా చెయ్యి, నిజాయితీగా చెయ్యి, నువ్వు వద్దన్న ఫలం వస్తుంది. ఎటువంటి ఫలం? శాంతి, సుఖం, ఆనందం అన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయని అడగవాకు, చెయ్యి వస్తాయి అన్నారు. చేసేటప్పుడు ఇది నేను చెయ్యాలి చేస్తానంతే, అంత నా చేతుల్లో ఉంది, నేను అనుకున్నట్లుగా జరుగుతుంది అన్నాడు. సంకల్పించుకుంటే చాలు, సంకల్ప బలం అన్నారు. అందుకని 5 విషయాలు ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇవన్నీ ఎలా పొందాలి కృష్ణ పరమాత్మ చెప్పలే. అసలు విషయం చూడండి, దైవీ సంపత్ అంటే ఇది చెప్పారు, రాజసి రాక్షసిక అసురి సంపత్ అంటే ఏం చెప్పారు, దైవీ సంపత్తిని పెంచుకోవడం ఎలా అది చెప్పలే ఆయన అసలు విషయం. కాబట్టి దానికి 5 పాయింట్లు చెప్తాను. ఏమిటంటే అవి ప్రార్థన అన్నారు. కృష్ణ త్యాగరాజుల వారు కూడా ఒక పాటలో చెప్పారు, కలిలో రాజస తామస గుణములు గల వారి చెలిమి కలసి మెలసి తిరుగక అని అన్నారు. మనసా ఎటులోర్తుని అనే పాటలో కలిలో కలియుగంలో ఓ మనసా రాజస తామస గుణాలు ఉన్న వాళ్ళతో తిరగవాకు, నువ్వు కాలము వాళ్ళతో గడపవాకు అన్నాడు. మరి ఏం చేయాలి అన్నారు, రాముడిని జపించు అన్నాడు. రామనామం జపించు, రాముడి పూజ చెయ్యి, సత్పురుషులని సాత్విక గుణం ఉన్న వాళ్ళతో కలవమన్నాడు. ఇప్పుడు మనం చేసేది ఏమిటి, సత్సంగం అంటారు దీన్ని. మొదటిదేమిటి, ప్రార్థన అన్నారు. దైవీ సంపత్తు పెరగాలి అంటే, శ్రద్ధ పెరగాలి అంటే మొదట ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థనలు చేయాలి అంటే రకరకాల వేద మంత్రాలు ఉన్నాయి, శాంతి పాఠం ఉన్నాయి, సహనావవుతుంది, మన ఎన్ని శ్లోకాలు ఎన్ని ప్రార్థనలు, ప్రార్థన పుస్తకం ఉంది, అది ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చదివి మిగతా వాళ్ళ చేత చదివించాలి. 10 రూపాయలే పుస్తకం, ప్రార్థన పుస్తకం. అందుకని పాకెట్ బుక్ లాగా పెట్టుకోవాలి అది, ప్రార్థన. తర్వాత 2, సత్సంగం. సజ్జనుల సాంగత్యం ఉండాలి. సత్సంగత్తే నిస్సంగత్వం అన్నారు. సత్సంగం అంటే ఏంటి, ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని గురించి, దైవాన్ని గురించి మాట్లాడేటువంటి కార్యక్రమాలకు వెళ్ళడం, అది సత్సంగం అన్నారు. మహాత్ముల యొక్క సాంగత్యం ఉండాలి ఎప్పుడు, ఎంత వీలైతే అంత, ఎన్ని ఎక్కువ సార్లుగా కలుస్తూ ఉంటే అంత మంచిది, సజ్జనుల సాంగత్యం అన్నారు. తర్వాత 3, సంకల్పం. మంచి సంకల్పం చేసుకోవాలి, అన్ని సత్సంకల్పాలు చేసుకోవాలి మనసులో. నేను ఇది చేస్తాను, నాకు ఇది వస్తుంది, ఇది మంచిది, దీన్ని నేను పాటించగలుగుతాను అనేటువంటి సంకల్పం ముందు వస్తేనే ఆచరణ తర్వాత. సంకల్పమే లేకపోతే ఎలా ఆచరిస్తాం? సంకల్పం అంటే మనసులో దృఢమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. సంకల్పం, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నేను ఇల్లు కడతాను, భూమి కొంటాను అక్కడ, ఈ సంకల్పాలు కాదు. మంచి మనిషిగా జీవించాలి నేను, మంచి ఆలోచనలతోనే ఉంటాను అనేటువంటి సంకల్పం తీసుకోవాలి. దైవాన్ని ఎప్పుడు నమ్ముకునే ఉంటాను, ఏ సమయంలో కూడా దైవాన్ని నిందించను, ఏ సమయంలో కూడా జపాన్ని నిలుపను, ఏ సమయంలో కూడా ధ్యానాన్ని ఆపను, ఇటువంటి సంకల్పాలు చేసుకుంటే ఏమిటంటే ఓత్ అంటారు, ప్రామిస్, నిర్ణయం తీసుకోవడం అన్నమాట. తర్వాత 4, ప్రతిపక్ష భావన. మనకు తెలియకుండా ఏమైనా విరుద్ధమైనటువంటి ఆలోచనలు, బలహీనమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా వాటికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మనం తీసుకురావాలి, అది ప్రతిపక్ష భావన. కోపం వచ్చిందనుకోండి, నాకెందుకు కోపం వచ్చింది, ఎందుకు కోపం వచ్చింది అని 10 సార్లు మనల్ని మనం నిందించుకునే బదులుగా, ఇప్పుడు కోపం వచ్చింది కదా, ఈ వారంలో ఇక మళ్ళీ కోపం రాకూడదు, నాకు శాంతంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను, శాంతం శాంతం అనే దాని మీద ఆలోచన ఉండాలి. అదే ఎవరి మీద ఈర్ష ద్వేషం కలిగిందనుకోండి, ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సహించలేకపోవడం, ఓర్చుకోలేకపోవడం ఏదన్నా ఉంటే ఓర్పును పెంపొందించుకోవాలి. దానికి విరుద్ధమైనటువంటి దాన్ని మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విరుద్ధమైన అంటే ఏంటి? చెడు అయినటువంటి ఏదైనా ఆలోచన వస్తే దానికి ఆపోజిట్ ఉంది. ప్రేమకి ద్వేషం వస్తే ప్రేమ, కోపం వస్తే శాంతం, ఈర్ష వస్తే, ఈర్ష అంటే ఈర్ష వస్తే జలసీకి ఏంటి? పొగడడం, మగతల వాడిని ప్రేమించడం, గౌరవించడం, ఇలాంటివి పెంచుకోవడం అన్నమాట. దీన్ని ప్రతిపక్ష భావన అంటారు. తర్వాత ఐదవది, చివరిది వివేకం అంటారు. వివేకం అన్నారు, వివేకాన్ని పెంచుకోవాలి. మనస్సుకు విద్యనివ్వాలి. మనస్సుకు ఎటువంటి విద్యనివ్వాలి? ఎడ్యుకేటింగ్ ద మైండ్ అంటారు. మైండ్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎలా ఎడ్యుకేట్ చేస్తాం? సీరియల్ చూస్తే ఎడ్యుకేట్ చేయగలమా? క్రికెట్ మ్యాచ్ చూస్తే ఎడ్యుకేట్ అవుతుందా? వాడు ఎన్ని రన్స్ చేస్తే మనకెందుకండి? మన జీవితంలో ఎన్ని రన్స్ చేస్తున్నాం మనం చూసుకోవాలి. దినయామిన్యో సాయం ప్రాత, సమయం అంతా అయిపోతున్నది, వృధా అయిపోతున్నది, నీకెప్పుడు జీవిత గమ్యాన్ని తెలుసుకుంటావు? కనుక వివేకంతో మనస్సుకి మంచి మార్గంలో విద్యని ప్రసాదించాలి అన్నాడు. ఎలా వస్తుంది అంటే 18వ అధ్యాయం కూడా చదువుతుంటే వస్తుంది. ఇంకా పూర్తి అవ్వాలి కదా భగవద్గీత. ఇంతటితో 17వ అధ్యాయం అయిపోయింది. తర్వాత 18వ అధ్యాయం మొదలు పెడతాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.